ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ. నారాయణం నమశ్శుభ్యం నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. నష్టప్రాయేషు నిత్యం భాగవత సేవయా భాగవతే ఉత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్టికి. హరే కృష్ణ. చాలా విశేషమైన రోజు, ఎందుకోసంటే శ్రీవారి గరుడ సేవ. ఈ కారణంగా మనం బ్రహ్మోత్సవాలు అనే విషయం గురించి కొంచెం చర్చించుకుంటే, చాలామందికి బ్రహ్మోత్సవాల్లో ఎన్ని వాహనాలు ఉన్నాయి, ఆ వాహనాల యొక్క ముఖ్య విశేషం ఏంటంది మనం తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఎంతమందికి తెలిసే ఎవరికైనా బ్రహ్మోత్సవాల్లో ఎన్ని వాహనాలు ఉన్నాయి, ఒక్క వాహనం తక్కువ విశిష్టం ఏమిటి, ఎవరికైనా తెలుసుందా? మేబీ మన జయచంద్ర గారు బాగా తెలిసి ఉండదు, ఎందుకంటే ఆయన పురాణ పండితు. మీ ముందు నేను కష్టం చెప్పడం, భగవంతుని యొక్క వైభవాల్ని మొత్తం సమాజానికి తెలియజేయడం కొరకు, ఆయన విశిష్టతని అద్భుతంగా ప్రచారం చేయడం కొరకు ఇటువంటి ఉత్సవాలు అనేవి జరుగుతూ ఉంటాయి. ఒక సందర్భంలో శ్రీనివాసుడు బ్రహ్మదేవుని పిలిచి సర్వలోక మంగళకరం చేయడం కొరకు నీవు బ్రహ్మోత్సవాలు చేయాలి అని ఆదేశం చేశాడు. శ్రీవారి యొక్క ఆదేశాన్ని తీసుకుని బ్రహ్మదేవుడు ఈ బ్రహ్మోత్సవాలు చేశాడంది శాస్త్ర వివరణ. అయితే ఈ బ్రహ్మోత్సవాల్లో మొట్టమొదటిగా చేసేది ఏంటంటే ఆలయ శుద్ధి. మనం కూడా ఏదైనా కార్యక్రమం చేసినప్పుడు, పండుగలు లేదంటే ఉత్సవాలు, గొప్ప గొప్ప కార్యాలు చేస్తున్నప్పుడు మొట్టమొదటిగా మనం పరిసర ప్రాంతాలను మనం బాగా శుభ్రం చేస్తాం. అదేవిధంగా శ్రీవారి బ్రహ్మోత్సవ సందర్భంగా మొట్టమొదటిగా చేసే కార్యక్రమం ఆలయ శుద్ధి. దాని పేరేంటంటే కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం అనే పేరుతో ఈ కార్యక్రమం జరుగుతుంది. ఆలయానికి ముఖ్యంగా సుగంధ ద్రవ్యాలతో శుద్ధి చేసే కార్యక్రమం ఇది. మనమంటే పినాయిలు, సోపు వాటర్ ఇటువంటివన్నీ వేస్తాం, కానీ అక్కడ భగవంతుడి యొక్క ఆలయాన్ని సుగంధ ద్రవ్యాలతోని శుభ్రం చేస్తారు. ఈ కార్యక్రమం కేవలం బ్రహ్మోత్సవాల ముందే కాకుండా ఉగాది, వైకుంఠ ఏకాదశి అనే పర్వదినాల్లో కూడా చేస్తుంటారు. ఆ తర్వాత ఆలయాలు అంతటిని కూడా నయన మనోహరంగా విద్యుత్ దీపాలతోనూ, పూల పందిలతోనూ, మామిడాకులు, అరటి స్తంభాలతోనూ చూడచక్కనగా అలంకరణ చేస్తారు భగవంతుడి యొక్క మందిరాన్ని. ఆ కార్యక్రమం పూర్తయిన తర్వాత అంకురార్పణ అంటే ధ్వజ ఆరోహణకి ముందు చేసే కార్యక్రమం. ఆ రోజు సాయంత్రం స్వామివారు అంటే బాలాజీ వారు, ఆయన సేనాధిపతి అయిన విక్షశ్వేని వారు, తర్వాత ఆలయంలో నైరుతి మూలన్న వసంత మండలానికి ఎంతో వైభవంగా బయలుదేరుతారు. చిత్రము, చామరణ, మంగళ వాయిద్యాలతో తరలి వెళ్తారు. అక్కడ భూమి పూజ, మృత్యుగ్రహణం అనేటువంటి కార్యక్రమం చేసి ప్రదర్శనగా వచ్చి ఆలయంలో ప్రవేశం చేస్తారు. మనం కూడా రజమండ్రి పరిక్రమ సమయంలో కానీ లేదంటే నవదీప్ పరిక్రమ సమయంలో కానీ, మనం కూడా టెంపుల్ ఓపెనింగ్ సమయంలో కానీ ఆదివాసం అనే ఒక కార్యక్రమం చేస్తాం. అదేవిధంగా ఈ వృక్షశ్రేణులు కూడా ఈ ఆదివాసులు చేసే కార్యక్రమే. ఆ కార్యక్రమం పూర్తయిన తర్వాత ఆ రోజు రాత్రి బ్రహ్మోత్సవాలకి నవధాన్యాలతో అంకురార్పణ జరుగుతుంది. ఆ నెక్స్ట్ ధ్వజ ఆరోహణ, ఇది వైఖానస శాస్త్రోక్తంగా గరుడ కీర్తన ప్రతిష్ఠ జరుగుతుంది. అక్కడ ఆ సందర్భం జరిగినప్పుడు కంకణ ధారణ ఆలయ ఆవరణలోని బయట చుట్టుపక్కల అష్టదిక్కుల్లో మన బలిని వేస్తూ శ్రీవారు శ్రీదేవి భూదేవి సమేతంగా ఆలయ పర్యావరణం దేవతలతో ఊరేగింపుగా వెళ్తూ ఉంటారు. ఆ సమయంలో అష్టదిక్పాలకుని ఆహ్వానించబడతారు. శ్రీవారి ఆలయంలో ప్రవేశించి ధ్వజస్తంభం దగ్గర అక్కడ చేరుకుంటారు. పరివార దేవతలు అంటే ఆలయంలోని చుట్టుపక్కల ఉండే దేవతలు. వాళ్ళెవరంటే అనంత, గరుడ, వృక్షశ్రేణ, సుగ్రీవ, హనుమంత, అంగదులు. వీరందరూ కూడా విమాన ప్రదక్షిణలో అంకురాపురం మండలానికి వస్తారు. అదేంటంటే వసంత మండపం. ఇంతమంది మనం చెప్పుకున్నట్టు వృక్షశ్రేణుల వారు వసంత మండలానికి వెళ్ళి ఈ భూమి పూజ ఏ విధంగా చేస్తారు ఆ ప్రాంతానికి వాళ్ళందరూ చేరుకుంటారు. అదైన పిదప శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీ మలయప్ప స్వామి వారు వేదగానాన మధ్య మంగళవాద్యాన్ని మోగుచుండగా అర్చక స్వాములందరూ కూడా అక్కడ బంగారు ధ్వజస్తంభం పైన గరుడ ధ్వజాన్ని ఎగరవేస్తారు. ఆ కార్యక్రమం పూర్తయిన తర్వాత అక్కడ మద్గలానందం అనే ఒక ప్రసాదాన్ని అందరికీ పంచిపెడతారు. అదేంటంటే మనం పూర్వం రోజులు చేసుకునే పొలుగు అంటారు కదా, పెసరూపతో చేస్తారు. దాన్ని భగవంతుడు నివేదన చేస్తారు. ఆ ప్రసాదం స్పెషల్ ఏంటంటే ఎవరైతే ఆ ప్రసాదం తీసుకుంటారో ఆ ప్రసాదం తినడం వల్ల సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది. అంత గొప్పది ఆ ప్రసాదం. ఆ కార్యక్రమం పూర్తయిన తర్వాత ఆ రాత్రి నుంచే ఊరేగింపులు, ప్రతిరోజు కూడా ఉదయం సాయంత్రం ఒక్క వాహనం రంగరంగ వైభవంగా 9 రోజుల పాటు జరుగుతాయి. ఈ విధంగా మొట్టమొదటిగా ఈ వాహన సేవని ప్రారంభమవుతుంది. అందులో మొట్టమొదటిగా వచ్చే ఈ వాహనం ఏంటంటే పెద్ద శేష వాహనం. పెద్ద శేష వాహనం అంటే 10,000 పడగలతో ఉన్న ఆదిశేషుడు. ఈ ఆదిశేషుడు శ్రీవారికి అత్యంత మిక్కిలి సన్నిహితుడు. ఏ విధంగా బలరాముడుగా, లక్ష్మణుడుగా, భూభారాన్ని వహించే శేషుడుగా సేవలు అందిస్తుంటాడు. అదేవిధంగా కలియుగంలో ఆదిశేషుడు గోవిందరాజులుగాను, వెంకటాచలం గాను, ఆయుర్వేద వైద్యుడు చరకుడుగాను, పాణీయ భాష్యకారుడుగాను, యోగసూత్ర పతంజలి గాను, రామాంజులు గాను అవతరించారు. అంతేకాకుండా స్వామివారికి నివాస భూమి గాను, సింహాసనం గాను, పాదుకులు గాను, వస్త్రం గాను, దిండు గాను, ఛత్రం గాను కామరూపంలో సేవలు అందిస్తూ ఉంటాడు దాసుడుగా. ఎవరు? ఈ ఆదిశేషుడు. మనం కూడా మన సంకీర్తనలో కూడా ఈ కర్తాలు, మృదంగం, బాంగల్స్ ఏవైతే మనం వాయిద్యాలు ఉపయోగించావో అవన్నీ కూడా బలరాముని యొక్క విభజనలు. బలరాముడు భగవంతునికి అత్యంత సన్నిహిత సేవకుడుగా తన సేవలు అందిస్తుంటాడు, అంటే దాసుడుగా. ఈ పెద్ద శేషవాకం ఈ విధంగా సేవలు అందించే కార్యక్రమాన్ని యమునాచార్యులు కీర్తించాడు. ఈ విషయాన్ని ఇది నేను చెప్తున్నాను, యమునాచార్యులు చెప్తా ఉన్నాడు. ఈ పెద్ద శేష వాహనం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే దాస్యభక్తి నిదర్శనం. అంటే భక్తితో జీవుడు పశుత్వాన్ని తొలగించుకుని మానవత్వాన్ని, దాని తర్వాత దైవత్వాన్ని, ఆ పైన పరంపదం సిద్ధించుకోవడం కొరకు అనే సందేశాన్ని మనకు అందిస్తున్నాడు ఈ పెద్ద శేష వాహనం యొక్క ముఖ్య విశేషం. అంటే మానవ జీవితం యొక్క ముఖ్య ఉద్దేశం మనలో ఉన్న ఈ పశు లక్షణాలను పూర్తిగా తొలగించుకొని మొట్టమొదటిగా మనం మానవులుగా మారాలి, అంటే మనిషిగా మనం వర్తించాలి. దాని తర్వాత దైవత్వం అంటే దైవ లక్షణాలు, సత్వగుణ లక్షణాలు మనం పెంపొందించుకోవాలి. దాని తర్వాత పరంపర అంటే భగవద్ధామం చేరుకోవడం కొరకే మనం ఉద్దేశించబడ్డాం అనే సందేశాన్ని తెలియజేయడం కొరకే పెద్ద శేష వాహనం అనేది మనకి నిదర్శనంగా చూపిస్తున్నారు. ఆ పెద్ద శేషమైన శివారు వారు మాడవీధుల్లో మనకు దర్శనమిచ్చి మనందరి యొక్క ముఖ్య గమ్యం ఆయన ధామం చేరుకోవాలి అని సందేశం తెలియజేయడం కొరకే ఆ వాహనం యొక్క విశిష్టత. తర్వాత చిన్నశేష వాహనం. ఈ చిన్నశేష వాహనం ఏంటంటే నాగజాతిలో అనంతుడు భగవంతుడు, మన భగవద్గీతలో కూడా శ్రీకృష్ణుడు చెప్తున్నాడు నాగజాతిలో అనంతుడునని, సర్పజాతిలో వాసుకి అని చెప్తా ఉన్నాడు భగవంతుడు. భగవద్గీత మనకి 10th chapter కృష్ణుడు వివరిస్తూ ఉన్నాడు. ఎల్లప్పుడు కూడా శేషు మీదే శయనం చేసే స్వామి మళ్ళీ ప్రీతితో రెండోసారి మనకి చిన్నశేష వాహనంగా దర్శనమిస్తాడు. ఎందుకోసం అంటే ఈ శేషుడు భగవంతుడికి అత్యంత ప్రేమైన సన్నిధుడు. ఆయనకి సేవాభావంతో ఎన్నో రకాలుగా సేవలు అందిస్తున్నాడు. ఆ కార్యార్థమే భగవంతుడు రెండోసారి మనకి చిన్నశేష వాహనంగా మనకి కనిపిస్తున్నాడు, దర్శనిస్తాడు. అయితే ఈ చిన్నశేష వాహనంలోని ఉండే మూలార్థం ఏంటంటే, హఠాయోగం చేసేవాళ్ళు దీన్ని ఎక్కువగా ఆదరిస్తుంటారు. అంటే మనలోని షట్చక్రాలు ఉన్నాయి, 7 రకాల చక్రాలు ఉన్నాయి. అదేంటంటే, ఒకటి మూలాధారం అంటే మన గురుస్థానం. ఆ మూలాధారం నుంచి మనోనేత్ర వరకు ఉండే ఈ చక్రాలు, ఇవన్నీ కూడా వెన్నెముక పైన మీద ఒక పాములాగా ఉంటాయి. అందువల్ల అవేంటంటే, మొదటి మూలాధారము సాధిష్ఠాన, మణిపూరక, అనాహత, విశుద్ధ, ఆజ్ఞ, సహస్రానం, ఇవి 7. ఇవన్నీ కూడా బ్రహ్మదండి మీద ఉంటాయి. బ్రహ్మదండి అంటే వెన్నెముక మధ్యన ఉంటుంది. కుండలీ శక్తి అనే సుగమనాడి సర్పాకారంలో ఉంటుంది ఈ దాని లోపల. ఇదందరూ కూడా యోగులు దీన్ని ఈ షట్చక్రాలతోని వాళ్ళు భగవంతుడి మీద ధ్యానం చేస్తుంటారు. ఈ చిన్నశేష వాహనం యొక్క ముఖ్య అర్థం ఏంటంటే, శివాన్ని ధ్యానించే పురుషులకు మనోవృత్తులను శ్రీనివాసునిపై ఆధీనమై అభిముఖం అవుతాయి. చిన్నశేష వాహనాన్ని సందర్శించిన భక్తులకు కుండలిని యోగ సిద్ధి ఫలం లభిస్తుంది అని శాస్త్రం చెప్తుంది. అందులో యోగులు లేదా పరమ భక్తులు భగవంతుడి మీద తమ మనస్సును నిగ్రహం చేయడం కొరకు ఈ యొక్క చిన్నశేష వాహనాన్ని ఎవరైతే చూస్తారో వారందరూ కూడా యోగ సిద్ధి ఫలితాన్ని లభిస్తుందని చెప్పబడుతుంది. దాని తర్వాత హంసవాహనం. ఈ హంసవాహనం మలయప్ప స్వామి వీణాపాణి సరస్వతి మూర్తిగా మనకు దర్శనం చేస్తాడు. సరస్వతీదేవి విద్యకు ప్రతీక. ఏం విద్య? భగవంతుని యొక్క దివ్యమైన జ్ఞానాన్ని మనకు అందించడం కొరకు ఆమె మనకు ఉద్దేశించబడింది. ఆ దివ్య జ్ఞానంతో భగవంతుని మనం అర్థం చేసుకోవడానికి ఆమె మనకి బ్లెస్సింగ్స్. ఆ కారణార్థమే మలయప్ప స్వామి సరస్వతి రూపంలో మనకు దర్శనమిస్తాడు. అదేవిధంగా మహనీయుల్ని పరమహంస అని కూడా అంటూ ఉంటారు. పరమహంస అంటే వాళ్ళు మంచిని చెడుని వాళ్ళు చాలా సులభంగా విడిచి చూడగలుగుతారు. హంస ఏ విధంగా నీటిని నీరుని నీరుని వేర్చేసి పాలను ఏ విధంగా స్వీకరిస్తుందో అదేవిధంగా ఈ పరమహంసలు అనేవాళ్ళు మనిషిలో ఉండే చెడుని తొలగించి కేవలం మంచిని మాత్రమే వారు స్వీకరించగల గొప్ప శక్తి సామర్థ్యం కలిగిన వాళ్ళు. అంతేకాకుండా వాళ్ళు ఆత్మానాత్మ వివేకం కలవారు. ఆత్మానాత్మ అంటే సూక్ష్మ శరీరము స్థూల శరీరము వదిలిపెట్టి దేహం అంటే వదిలిపెట్టేసిన తర్వాత ఆత్మ ఎందు స్థిరులై ఉంటారు వాళ్ళు. అంటే పరిపూర్ణంగా ఆత్మ ఎందు వాళ్ళు సుస్థిరులై ఉంటారు. ఆ వివేకం గల ఆ యొక్క పరమహంసలు వారి మనసు ఎల్లప్పుడూ కూడా దేవదేవుని పాద పద్మాలపై సుస్థిరమే ఉంటుంది. అది ఆ యొక్క హంసావతారం యొక్క ముఖ్య ఉద్దేశం. అంతేకాకుండా హంస మానస సరోవరంలో సంచరిస్తూ ఉంటుంది. అదేవిధంగా శ్రీకృష్ణ భగవానుడు భక్తుల మనసులందు విహరిస్తూ ఉంటాడు. ఆయన ఎక్కడ భగవంతుని కీర్తన జరుగుతుందో, ఆయన నామం ఎక్కడ కీర్తన జరుగుతుంటుందో అక్కడ ఆయన వచ్చి విహరిస్తూ ఉంటాడు. అదేవిధంగా భగవంతుకు దాసోహం కలిగిన భక్తుల్లో అహంభావం తొలగించి శ్రీవారి హంసవాహనుడే విహరిస్తాడు. మనం ఎప్పుడైతే భగవంతుడు దాసోహం అవుతామో ఆ దాసోహం ద్వారా మనలో ఉన్న అహంకారాన్ని సంపూర్ణంగా తొలగిస్తాడు. ఆ విధంగా ఆయన హంసరూరుడై మాడవీధుల్లో దర్శనమిస్తాడు. ఎప్పుడైతే భక్తులు ఆ హంసవాహనంలో వచ్చే శ్రీవారిని దర్శిస్తామో మనలో ఉండే అహంకార భావన తొలగిపోతుంది, తొలగిస్తాడు భగవంతుడు అని దానికి నిదర్శనం. మానవులు మనం పూర్తిగా అహంకార భావన కలిగి ఉంటాం. మనం శాస్త్రాలు బాగా అధ్యయనం చేసినప్పటికీ విన్నప్పటికీ మన యొక్క ఈగోని మనం ఎట్టి బస్సులో కూడా వదిలిపెట్టాం, దాన్ని మనం గట్టి పట్టుకుని ఉంటాం. ఆ అహంకారాన్ని మనం తొలగించుకోవాలంటే మనం భగవంతుడికి ప్రణామాలు అర్పించడం ద్వారా మనలో నుంచి అహంకారం తొలగుతుంటుంది. సాధారణంగా మనం ఎప్పుడు కూడా నమస్కారం అర్పించడం అంటే మామూలుగా చేతులు రెండు ఎత్తిపెట్టి నమస్కారం చేస్తాం. అలా కాకుండా సాష్టాంగ నమస్కారం చేసినప్పుడు మనకు అహంకారం తొలగుతుందని ఇంతకుముందు భాగవతం క్లాస్లో కూడా మనం తెలుసుకున్నాం. అందులో ఈ యొక్క నమస్కారం చేయడం అంది, లేదంటే సాష్టాంగ నమస్కారం చేయడం అంది మనలో అహంకారం తొలగిస్తుంది. ఈ హంసవాహనం మనం దర్శించిన ద్వారా భగవంతుడు మనలో అహంకారాన్ని సమూలంగా తీసివేస్తాడు. దాని తర్వాత వచ్చేది సింహవాహనం. ఈ సింహవాహనం యొక్క ప్రాముఖ్యత ఏంటంటే శ్రీవారు రాక్షసులకి సింహస్వప్నం వంటి వాడు అని చెప్తుంది. భగవంతుని యొక్క అవతారాల్లో నాలుగో అవతారం నరసింహ అవతారం. ఆ యొక్క అవతారం యొక్క ముఖ్య విశేషం ఏంటంటే దుష్టజనుల శిక్షణకు శిష్టజనుల రక్షణ కొరకు భగవంతుడు అవతరించాడు. మనందరికీ తెలుసు హిరణ్యకశిపుడు ఏ విధంగా ప్రహ్లాదుని తన యొక్క మూర్ఖ భావంతో హింస పెట్టాడు. వాటన్నింటినీ ప్రహ్లాదు సహించి కేవలం శ్రీహరి నామాన్ని కీర్తిస్తూ భగవంతుని తన యొక్క ఆధీనం ఎట్ట తీసుకున్నాడు. తన భక్తుని రక్షించడం కొరకు భగవంతుడు నరసింహావతారాన్ని అవతరించి హిరణ్యకశిపుని ఏ విధంగా సంహరించాడంది మనందరు తెలుసు. అందులో మనం ఎల్లప్పుడూ కూడా భగవంతుని నామాన్ని మనం కీర్తిస్తూ స్మరిస్తూ ఉండడం ద్వారా మనలో ఉన్న ఈ యొక్క దుర్గుణాలని సంపూర్ణంగా తొలగించి భగవంతుడు మనకి భక్తరక్షకుడు అవుతాడు. అంతేకాకుండా యోగ శాస్త్రంలోని సింహానికి వాహన శక్తికి శీఘ్ర గమన శక్తికి ఆదర్శప్రాయంగా భావిస్తారు. అందులో సింహవాహనం అనేది ఎంతో ప్రాముఖ్యత. అంతేకాకుండా భక్తుడు సింహాంతర ధీరత్వాన్ని భక్తి అందు కలిగినప్పుడు కృష్ణుడు అనుగ్రహిస్తాడని కూడా చెప్తుంది. అంటే భక్తి అందు మనం ఎన్నో రకాల ఆటంకాలని ఒడిదుడుకుల్ని కష్టాలని ఎదుర్కొంటాం. వాటన్నిటినీ సింహం ఎంత ధీరత్వంతో శత్రులతో పోరాడుతుందో, అంటే ఇతర జంతువులను ఎదిరిస్తుందో, అంతే ధీరత్వంతోనే మనం భక్తిలో మనకు ఎదురవుతున్న సమస్యల్ని ఆటంకాలని అధిగమించాలి. అంత ధీరత్వం ప్రదర్శించినప్పుడు మాత్రమే భగవంతుని మన పట్ల అనుగ్రహిస్తాడు అన్నది ఇక సంకేతం. ఈ వాహనం దర్శనంలో కూడా అంతరార్థం కూడా అదే. అందులో మనం అందరం కూడా భక్తి సేవలు ఉన్నాం కాబట్టి మన భక్తి సేవలో ఎదురయ్యే సమస్యలు కానీ ఆటంకాలు కానీ ఒడిదుకులు కానీ మనం తట్టుకుని నిలబడగలగాలి. సింహప్పుడు కూడా శత్రువుని చూసి పరిగెట్టడం కానీ శత్రుజంతువులు చూసి వెనుకంజ వేయడం కానీ ఉండదు, ఎంతో వేరుచేతంగా పోరాడుతుంది. అదేవిధంగా భక్తి మార్గంలో మనం కృష్ణుని ప్రేమను పొందడం కోసం మనం ప్రయత్నిస్తున్నప్పుడు ఆ మార్గంలో ఎదురయ్యే సమస్యలు కానీ ఆటంకాలు కానీ మనం అధిగమించి కృష్ణ సాన్నిధ్యాన్ని చేరుకోవడం కొరకు మనం ప్రయత్నం చేయాలి. ఆ సింహం అంతా పట్టుదలతోని దాని సాంకేతంగా ఈ సింహవాహనం అనేది భగవంతుడు మనకి దర్శనమిస్తున్నాడు. ఎప్పుడైతే ఆ సింహవాహనాన్ని మనం దర్శనం చేసుకుంటామో భక్తి శక్తి సేవలో మనం పొందే అన్ని రకాల ఆటంకాలను కూడా సమూలంగా తొలగించుకోగలుగుతాం భగవంతుని యొక్క కరుణ ద్వారా అని మనం తెలుస్తుంది. దాని తర్వాత ముత్యాల పందిరి వాహనం. ఈ ముత్యాల పందిరి వాహనంలోని విశేషం ఏంటంటే ముత్యాలు చల్లదనానికి ప్రతీతిగా. స్వాతికత్తిలో వాన జనుకులు ఆలుచప్పులో పడినప్పుడు ముత్యాలుగా రూపొందుతాయి. అన్ని వర్షం జనుకులు కూడా ఆల్చిప్పులు పడవు, అన్ని వర్షస్థులు కూడా ముత్యాలు కావు. కేవలం చాలా 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 రేర్ వర్షస్థులు మాత్రమే ఆల్చిప్పులు పడతాయి. అదేంటంటే స్వాతికత్తులు వచ్చే చినుకు మాత్రమే ఆల్చిప్పులు పడాలి. ఆల్చిప్పులు పడిన ముత్యం అది మాత్రం ముత్యంగా తయారవుతుంది. ఆ ముత్యం ఎంతో విలువైంది. ఇది మన సముద్రంలో లభిస్తుంటుంది. మనము ఇప్పుడు మనం కొనుక్కున్న ముత్యాలు అన్నీ కూడా సంపూర్ణం కావు. ఆ ముత్యాలు ఎంతో చల్లదనాన్ని ఇస్తాయి. అంతేకాకుండా ముత్యాలు మనసు కూడా ప్రతీక, చంద్రుడు కూడా ప్రతీక. అయితే భగవంతుడు ముత్యాల పందిరిలో దర్శనమిస్తాడు భక్తులందరూ కూడా. అంటే ఆయన చల్లని ముత్యాల కింద నిలిచి భక్తుల జీవితాల్లో తాపత్రయాలను పోగొట్టి చల్లదాన్ని ఇస్తాడు. అది ఆ ముత్యాల పందిరి యొక్క వశిష్ట. మరి భక్తుల జీవితంలో తాపత్రయాలు, తాపత్రయం అంటే ఆది భౌతిక, ఆది ఆధ్యాత్మిక, ఆది దైవిక, ఇవన్నీ కూడా క్లేశాలు. వీటిని సంపూర్ణంగా తొలగించి మనకు చల్లదనాన్ని ఇస్తాడు. మరి ఆది భౌతిక అంటే బాహ్యంగా ఉండే వ్యక్తుల నుంచి మనం పొందే కష్టాలు, అంటే జీవులు, దోమలు, కుక్కలు, లేదంటే ఇతర జంతువుల నుంచి మనం పొందే కష్టాలు. మనం ప్రతిరోజు కూడా ప్రతి సమయాల్లో కూడా ఈ స్థితిని మనం ఎదుర్కొంటూ ఉంటాం. కొన్ని సమయాల్లో మనం మంగళాదికి వచ్చేటప్పుడు బండి మీద వస్తాం, కుక్కలు కూడా వెంటబడుతుంటాయి. చాలామందికి అది బాగా తెలిసిన విషయమే. అదేవిధంగా మనకి ఇంట్లో దోమలు, అవి ఉండడం వల్ల మనకి ఎంతో బాధ కలిగిస్తుంటాయి. అందుకే ఇవన్నీ కూడా ఆది భౌతికంగా ఏర్పడే కష్టాలు. తర్వాత ఆది ఆధ్యాత్మిక అంటే మనసు ద్వారా పొందే కష్టాలు. మనం మానసికంగా ఎంతో కష్టాలు ఎదుర్కొంటూ ఉంటాం. ఎవరు కూడా చెప్పలేరు నా మనసుతో ఎటువంటి కష్టాన్ని పొందట్లేదు, నేను చాలా ప్రశాంతంగా ఉన్నాను. మనసు ఎప్పుడు కూడా మన ఎప్పుడు కల్లోలు పరుస్తుంటుంది, ఒక్క క్షణం కూడా ప్రశాంతంగా ఉండవదు. అందులో ఆది దైవిక యొక్క ఆది ఆధ్యాత్మిక అంటే మనసు ద్వారా మనం పొందే కష్టాలు. ఆది దైవిక అంటే ప్రకృతి నుంచి పొందే కష్టాలు. అది కరువు, యుద్ధాలు, భూకంపాలు, తర్వాత వరదలు, సునామీ, ఇటువంటివి ద్వారా ప్రజలు ఎన్నో రకాల కష్టాలు ఎదుర్కొంటారు. వీటన్నింటిని కూడా తాపత్రయాలంటారు. ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క జీవి కూడా ఈ తాపత్రయాలని కలిగి ఉంటుంది. కానీ భగవంతుని యొక్క చల్లని చూపు మన మీద ఎప్పుడైతే పడుతుందో అప్పుడు ఈ తాపత్రయాలను కూడా సమూలంగా తొలగిపోతాయి. మనం ముత్యాలని ధరిస్తే ఎంత చల్లని పొందుతామో అటువంటి చల్లని చూపు భగవంతుని కరుణ మన మీద పడుతుంది. ఆ ముత్యాల పందిరిలో భగవంతుడు వాహన రూపంలో భక్తులందరికీ దర్శనమిచ్చి వారి హృదయాల్లో ఉన్న అన్ని తాపత్రయాలను కూడా సమూలంగా తొలగించి వారి హృదయాల్ని చల్లదాన్నిస్తాడు అని ఆ యొక్క వాహనం యొక్క విశిష్ట తెలియజేస్తుంది. దాని తర్వాత వచ్చేది కల్పవృక్ష వాహనం. ఈ కల్పవృక్ష వాహనం మనం చూసే వృక్షాలు సాధారణంగా మన యొక్క గార్డెన్స్లో చెట్లు లేదంటే పూల తోటలు అనేవి ఎంతో మనోహరంగానే అందంగా ఉంటాయి. కానీ ఈ కల్పవృక్ష విశేషం ఏంటంటే సాధారణ ప్రపంచంలో కనిపించే చెట్లు వాటికి ఏం కాస్తాయి అవే మనకిస్తాయి. కానీ కల్పవృక్ష వాహనం దానికి పండని వస్తువు కూడా మనకు పరిస్తుంది. ఎటువంటి కోరిక అనేది అది మనకి అందిస్తుంది. అది ఆ కల్పవృక్షంలో ఉండే విశిష్ట. మనం కూడా బ్రహ్మ సమితిలో చదువుకుంటాం చింతామణి ప్రకరసల్ప సుకల్పవృక్ష అని. భగవంతుని యొక్క ధామంలోని కల్పవృక్షాలతో నిండి ఉంటుంది ఆ ప్రదేశం అని బ్రహ్మసమితి బ్రహ్మదేవుడు చెప్తా ఉన్నాడు. మరి ఆ కల్పవృక్షం వాంఛితాఫలం అన్నిటి కూడా ప్రసాదిస్తుంది. వాంఛితాఫలం అంటే నువ్వు ఏం కోరుకుంటే అది ఇస్తుంది. మనం మామిడి చెట్టు దగ్గరికి వెళ్ళి మామిడి పండు తెంపుకుంటే కానీ ఇవ్వదు, అదేం కింద పడదు. మనం తెంపుకోవాలి లేదు కొట్టుకోవాలి. కానీ కల్పవృక్షం దగ్గరికి వెళ్ళి మనం మామిడి పండు పెడితే మామిడి పండు చేతిలో పెడుతుంది, లేదు జామ పండు పెడితే జామ పండు ఇస్తుంది. ఈవెన్ జామ చెట్టు కానిప్పుడు కూడా ఇవేవి వద్దు నాకు ఆహారం కావాలంటే ఆహారం ఇస్తుంది, లేదంటే మేడలు కావాలంటే మేడలు ఇస్తుంది, ఏం కావాలంటే నగలు కావాలని నగలిస్తుంది. చెట్లండి ఇవన్నీ ఎట్లా పుడతాయి అంటే మన వాంఛితాఫలాన్ని కూడా సంపూర్ణంగా మనకు అందిస్తుంది. అది కల్పవృక్షం యొక్క ప్రాధాన్యత. మరి భగవంతుడు ఈ కల్పవృక్ష వాహనంలోని వస్తున్నాడు. వచ్చి దేని కొరకు వస్తున్నాడు? భక్తుల హృదయాల్లో ఏవైతే కోరికలు ఉన్నాయో అన్ని కోరికలు కూడా ఆయన నెరవేర్చడం కోసం ఈ వాహనంలో వస్తున్నాడు. మళ్ళీ కల్పవృక్షవాహం ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా ఉంది అంటే మనం తెలుసు, మనం అర్థం చేసుకోవాలంటే క్షీరసాగర మదనలోని ఎన్నో అద్భుతమైన ఫలితాలు మనకి వచ్చాయి. అంటే రాక్షసులు దేవత ఇద్దరు కూడా వాసుకిని మందిర పరితాన్ని మధ్య పెట్టి తిరుగుతూ ఉన్నప్పుడు దాని నుంచి ఎన్నో అద్భుతమైన వస్తువులన్నీ కూడా ఉద్భవించాయి. ఆ వచ్చిన వాటిలో ఈ కల్పవృక్షం అనేది ఒకటి. దాన్ని దేవతలు తీసుకున్నారు, దాని తర్వాత అది ఆధ్యాత్మికమైన గోలోకధామం కూడా తీసుకెళ్ళింది. అందులో భగవంతుడు ఈ కల్పవృక్షవాహంలోని పెద్దలందరికి దర్శనమిచ్చి వారిలో ఉన్న అన్ని కోరికలను కూడా ఇచ్చి వారందరికీ అన్ని రకాలుగా వారికి సౌఖ్యాలు కలిగించే విధంగా భగవంతుడు మనకు అవకాశం కల్పిస్తున్నాడు. ఆదిత్య పురాణంలోని ఈ యొక్క భగవంతుడు ఎంత కరుణాంతరంగుడు అనే విషయం నుంచి భక్తులు స్తోత్రం చేస్తున్నాడు అన్నమాట. ఈ యొక్క కల్పవృక్షంతో భగవంతుడు వచ్చి ఎన్నెన్ని విధాలుగా భక్తులకు సహాయపడుతున్నాడు అనే విషయాన్ని అక్కడ వర్ణిస్తూ ఉంది. మనందరూ కూడా ఏదో కోరిక కలిగి ఉంటాం. ఆ కోరికల్ని మనం నెరవేర్చుకోవాలంటే ఈ కల్పవృక్ష వాహనాన్ని మనం దర్శనం చేసుకుని ఆ భగవంతుని మనం ప్రార్థన చేసినట్టయితే ఆయన మనకు అన్నీ కూడా అందిస్తాడు. అంది ఇక వాహనం యొక్క ప్రతిష్ట. దాని తర్వాత వచ్చేది సర్వభూపాల వాహనం. ఇది చాలా విశిష్టమైన వాహనం. సర్వభూపాల అంటే సకల భూమిని, అంటే భూమిని పరిపాలించే సకల రాజులందరూ కూడా, సకల దేవతలందరూ కూడా భగవంతుని మోసుకుంటూ వెళ్తున్నారు. అది ఈ సర్వభూపాల వాహనం యొక్క ప్రతిష్ట. ఎందుకంటే భగవంతుడు రాజాదిరాజు, ఈ జగత్తంతటికీ భగవంతుడు రాజాదిరాజు, సమస్తం ఆయనించి వస్తుంది. మనం కూడా భాగవతంలోని గత 4 రోజుల క్రితం లోకనాథ మహారాజు ఆ శ్లోకంలో వివరిస్తారు. దేవతలందరూ కూడా ద్వారకా నగరానికి వెళ్ళి భగవంతుని కీర్తిస్తున్నారు ఆయన గొప్పతనం గురించి. ఏ విధంగా అంటే వారందరూ కూడా వారి వారి స్థితిగతుల్లో ఎంతో గొప్ప శక్తిమంతులు. అంత శక్తిమంతులు అయినప్పుడు కూడా భగవంతుడు వారిని చిన్న తాడుతో బంధించి తన అధిపతిలో పెట్టుకుంటున్నాడు. ఏ విధంగా అంటే బాగా మదం పట్టిన ఎద్దుల్ని చిన్న ముక్కుదాడు వేసి ఆ ఎద్దుని పట్టేవాడు ఎంత సులభంగా సునాయాసంగా అదుపులు తీసుకుంటాడు, అదేవిధంగా ఈ దేవతలందరూ కూడా వారి వారి భాగాల్లో ఎంతో శక్తివంతులు గనులు. వారందరినీ భగవంతుడు గుణ అనే తాళ్ళతో బంధించి అతనికున్న అత్యల్పమైన చాలా సూక్ష్మమైన శక్తులతో ఇంత బలమైన దేవతలందరూ కూడా గుణము అనే తాళ్ళతో బంధించి వాళ్ళందరూ తన యొక్క నియంత్రణలో పెట్టుకుంటున్నాడు. ఓ కృష్ణాను ఎంత గొప్పవాడివి అని ఆ దేవతలందరూ కూడా భగవంతుని కీర్తిస్తున్నారు ద్వారకా నగరంలో. అదేవిధంగా ఈ సర్వభూపాలక వాహనంలోని దేవతలందరూ కూడా భగవంతుని యొక్క గొప్ప కీర్తిని కీర్తిస్తూ ఆయన గొప్ప యొక్క వైభవాల్ని కీర్తిస్తున్నారు. అయితే వీరందరూ కూడా భగవంతుని యొక్క అంశలే. భగవంతుడు విరాట్ రూపంలో, దేవతలందరూ కూడా భగవంతుని యొక్క అంశలు అని భగవద్గీత చెప్తోంది. వారందరూ కూడా భగవంతుని తమ బుధస్కంధాల మీద వేసుకుని నా మా దేవాదేవుడు అని ఈ మాడవీధుల్లో భగవంతుని ఊరేగింపు చేస్తూ ఉంటారన్నమాట. దాని అర్థం భగవంతుని యొక్క శక్తిని వారు ప్రపంచాన్ని తెలియజేయడం కొరకు వారు ఆ విధంగా చేస్తున్నారు. ఈ దిక్పాలకులందరూ కూడా ఎంతో శక్తిమంతులే. మనకి అష్ట దిక్కులు ఉన్నాయి, అది తూర్పు, తర్వాత పశ్చిమ, ఉత్తర, దక్షిణ, తర్వాత ఈశాన్యము, వాయువ్య, ఆగ్నేయ అండ్ నైరుతి. ఈ దిక్పాలకులందరూ కూడా ఒక్కొక్క దిక్కకి ఒకరు పరిపాలన చేస్తున్నారు. తూర్పు దిక్కేమో ఇంద్రుడు, ఆగ్నేయానికి అగ్ని, దక్షిణానికి యముడు, నైరుతికేమో నైరుతి, పశ్చిమానికి వరుడు, వాయుకు వాయువు, ఉత్తరానికి కుబేరుడు, ఈశాన్యకు పరమేశ్వరుడు. ఇలా అష్టదిక్పాలుగా ఈ మొత్తం విశ్వాన్ని కూడా వారు పరిపాలన చేస్తారు. వీళ్ళందరూ ఎంత గొప్ప శక్తిమంతులు. ఈ సకల విశ్వానికి అన్ని రకాల వసతులు సమకూర్చేవాళ్ళు. అన్ని వసతులు సమకూర్చిన మేము దాసులమే అని తెలియజేయడం కొరకే ఆ భూపాలందరూ కూడా భగవంతుని వారి బుధస్కంధాల మీద పెట్టుకుని ఆ యొక్క వాహనాన్ని మోసుకుంటూ తిరుగుతూ ఉంటారు. ఎందుకంటే వారు వారి భగవంతుని నుంచి పొందిన అధికారాన్ని, శక్తి సామర్థ్యాన్ని దుర్వినియోగం చేయకుండా ఉండాలని, మేము ఎప్పుడూ మీ భగవత్ సేవకులమే కావాలి అని ఉండాలనే భావాన్ని వాళ్ళు ప్రదర్శిస్తున్నారు. ఎవరైతే ఈ వాహనం దర్శిస్తాడో అప్పుడు మనం అర్థం చేసుకుంటాము, దేవతలే భగవంతుని యొక్క వాహనాన్ని మోస్తున్నప్పుడు సామాన్యమైన మనం వారి భగవంతుని మనం ఎంత అని మనం వెంటనే భగవంతుకి ప్రణమిల్లి ఆయన యొక్క కీర్తిని మనం కీర్తించడానికి అవకాశం ఉంటుంది. అది వాళ్ళు ప్రత్యక్షంగా చేసి చూపిస్తారు. ఇది సర్వభూపాల యొక్క వాహనం యొక్క ప్రాముఖ్యత. దాని తర్వాత వచ్చేది మోహిని అవతారం. ఈ మోహిని అవతారం విశిష్ట ఏంటంటే, భగవంతుడు దంత పల్లకపై వెన్నముత్తు తింటున్న శ్రీకృష్ణ రూపంలో ఆయన ఆలయం నుంచి బయటకు వస్తాడు. అది ఎంత కమనీయంగా ఉంటుందంటే, భగవంతుడు సదాగా ఎంతో జగత్తును మోహనపరిచే అందగాడు. మరి అటువంటి దేవాదేవ శ్రీకృష్ణ భగవానుడు మోహిని రూపం ధరిస్తే సృష్టిలో ఏ జీవైనా కూడా ఆకర్షించి పొందకుండా ఉంటుందా? అందరూ ఆయన ఎంత సమ్మోహన రూపంలో ప్రతి ఒక్కరిని కూడా తన వైపు ఆకర్షణ చేసుకుంటూ ఉంటాడు. అటువంటి రమణీయమైంది ఈ మోహిని అవతారం. అదేవిధంగా ఈ యొక్క మోహిని రూప అవతారంలో ఉన్న విశిష్ట ఏంటంటే, ఈ సురులు అసురులు అమృతాన్ని క్షీరసాగర మదం నుంచి పొందిన తర్వాత వాళ్ళు దాన్ని కేవలం మేమే పొందాలని రాక్షసులు, కేవలం మేమే పొందాలని దేవత ఎదురు కొట్లాడుకున్నప్పుడు మోహిని అవతారంలో భగవంతుడు అవతరించి కేవలం సురులకు మాత్రమే ఈ యొక్క అమృతాన్ని అందేట్టుగా చేశాడు. రాక్షసులకి వాళ్ళకి అందకుండా జాగ్రత్త పడ్డాడు. అంటే విలువైన ఈ అమృతం రాష్ట్రాలుగా చెక్కినట్టయితే వాళ్ళు సమాజానికి ఎంతో కీడు కలిగిస్తారు, వాళ్ళు సమాజాన్ని నాశనం చేస్తారు ఉద్దేశంతో వాళ్ళకి అందినకుండా చేశాడు. అదేవిధంగా భగవంతుని యొక్క భక్తిని మనం పెంపొందించుకునేటప్పుడు ఆ యొక్క భగవంతుని పట్ల సంపూర్ణ విశ్వాసాన్ని, ప్రేమని మనం పెంపొందించుకోవడానికి భగవంతుడు మనకు సహాయపడతాడు. మనలో ఉండే ఆ భక్తిని పెంపొందించుకునే మార్గంలో మనలో ఉండే ఈ దుర్గుణాలని, లేదంటే ఈ దుష్ట స్వభావాలని, ఆలోచనల్ని మనల్ని తొలగించి ఆయన పట్ల ఆకర్షణ పెంపొందించుకునే విధంగా మనకి సహాయపడతాడు అన్నది ఈ యొక్క రూపంలోని ఈ యొక్క మోహిని అవతారంలో ఉండే విశిష్ట. అంతేకాకుండా భక్తుడు ఎట్టి బస్సులో కూడా మాయకు వశం కాకుండా ఎప్పుడు కూడా భగవంతుని పైన ఆకర్షణ కలిగి ఉండే విధంగా ఆ యొక్క రూపం ఒక విశిష్ట. భగవద్గీతలో కూడా శ్లోకం ఉంది, దైవేశీ గుణమయ మోమాయ దురంతయ మామేవి ప్రపంచంతే మాయామేతం తరంతే. ఎప్పుడైతే మనం భగవంతుని యొక్క పాదపద్మాన్ని మనం ఆశ్రయిస్తామో, ఆ దేవదేవుని యొక్క దివ్యమంగళ స్వరూపాన్ని మనం మన హృదయంలో నిలుపుకుంటామో, అప్పుడు మనం ఈ భౌతిక మాయ పట్ల మనం ఆకర్షణ పొందకుండా ఆ దేవదేవుని పట్ల మనం ఆకర్షితులవుతాము, మనం సులభంగా ఈ సంసార సాగరం దాటగలుగుతాము అంది ఆ యొక్క శ్లోక భావన. అందులో ఈ మోహిని అవతారంలోని భగవంతుడు భక్తుల హృదయాల్లోని ఉండే సమస్త మాయా ఆకర్షణను కూడా తొలగించి ఆయన పట్ల ఆకర్షణ కలిగించే విధంగా చేస్తాడందే దాని యొక్క విశిష్ట. దాని తర్వాత వచ్చేది గరుడ వాహనం. ఈ గరుడ వాహనం ఈరోజు చాలా అద్భుతంగా జరుగుతుంది. అన్ని వాహనాల కన్నా విష్ణువుకి లేదా శ్రీహరికి, శ్రీకృష్ణునికి గరుడ వాహనమే ఎక్కువ ప్రాముఖ్యత వహిస్తుంది. మరి ఇంతమంది ఎన్నో వాహనాలు మనం చర్చించుకున్నాం, ఇక ముందు రాబోయే వాహనాలు కూడా ఎన్నో ఉన్నాయి. ఇన్ని వాహనాలు ఉన్నప్పటికీ గరుడ వాహనం మాత్రమే ఎందుకంత ప్రాముఖ్యత, ఎందుకంత గొప్పది అనంటే దానికి చాలా విశిష్టత ఉంది. ఎందుకంటే గరుత్మంతుడు సామాన్యమైనడు కాడు, చాలా బలసంపన్నుడు. ఇది శ్రీమద్ భాగవతంలో వివరణ ఉంది. కశ్యపుడికి ఎంతోమంది భార్యలు ఉన్నారు. అందులో వినీత కద్దురు అని ఇద్దరు భార్యలు ఉన్నారు. వీరిద్దరు కూడా కశ్యపు నుంచి సంతానం పొందుతారు. కద్దురు సహజంగా ద్వేషము, అసూయ, పగ, క్రోధం కలిగిన స్వభావం కలిగింది. అందుకని ఆమె గర్భం నుంచి 1000 మంది సంతానం పొందుతారు. వారందరూ కూడా పాములు. వినీత ఎంతో సాత్విక లక్షణం కలిగింది, ఇతరులు సహాయం చేసే స్వభావం కలిగింది, మంచి సద్లక్షణం కలిగింది. అయితే కశ్యపుడు ఇద్దరు కూడా తన యొక్క తపశక్తితోని గుడ్లని వాళ్ళకి ఇస్తాడు, అంటే ఒక ఫలాన్ని, మంచి మంచి ఫలాన్ని వాళ్ళకి అందిస్తాడు. కద్దురికిని వింతకిని కద్దురు తొందరపాటుతోని దూకుతనంతో త్వరితగతిని తనకు పిల్లలు రావాలన్న ఉద్దేశంతో తనకు అర్పించిన ఆ యొక్క ఫలాన్ని పగలగొట్టగానే దాని నుంచి 1000 మంది సర్పాలు బయటకు వస్తాయి. వినతికి వినత పట్ట కశ్యపుడు ఎక్కువ మక్కు కలిగి ఉంటాడు కాబట్టి ఆమె పట్ల ఆమెకు రెండు ఫలాన్ని ఇస్తాడు. మొదటి ఫలాన్ని తన యొక్క సవతి భార్య ముందుగానే బల్లలు తీసుకుంది. నేను కూడా పిల్లలు తీసుకున్న ఉద్దేశంతో ఆమె ఒక ఫలాన్ని పగలగొట్టినప్పుడు అందులో నుంచి రెక్కలు కలిగిన ఒక పురుషుడు జన్మిస్తాడు. అతనికి తొడలుండవు. అప్పుడు ఆయన పేరు అరుణుడు, అరుణ. ఆయన వినీత చెప్తాడు, ఓ తల్లి, నువ్వు చాలా తొందరపాటుగా నన్ను నాకు జన్మించావు. కొద్ది సమయంగా నేను తీసుకున్నట్టయితే ఎంతో మేలు జరుగుండేది. ఆయన కూడా పర్వాలేదు, రెండవ ఫలం నువ్వు తొందరపాటు పడకుండా కొంచెం సేపు వేచి ఉన్నట్టయితే అది నీకు మన యొక్క వంశానికి ఎంతో పేరు తెస్తాడు అని చెప్తాడు. తర్వాత ఆ యొక్క వ్యక్తి తన యొక్క రెక్కలతో ఎగురుకుంటూ సూర్యుని దగ్గరికి వెళ్ళి సూర్యుని అందిస్తాడు, నేను నీకు సేవకుడిగా ఉంటానని. సూర్యుడు దానికి అంగీకరిస్తాడు. ఆ సూర్య వాహనానికి రథసారథిగా ఉన్నవాడే అరుణ. ఆయన పేరు అరుణ. అందులో సూర్యుని యొక్క నామాల్లో ఒక పేరు అరుణ, అరుణాయ అని కూడా వస్తుంది. అతను తొడలుండు. అందులో సూర్యుని వాహనం వాహన చోదరుగా ఉంటాడు ఆయన. వినీత ఆ విధంగా రెండవ ఫలవంత అయ్యే వరకు వెయిట్ చేస్తుంది. తర్వాత దాని నుంచి గర్భం జన్మిస్తాడు. ఎంతో బలసంపన్నుడు, శక్తిమంతుడు, ఎంతో దివ్య జ్ఞానం కలిగిన వ్యక్తి. ఎవరు కూడా అతన్ని ఓడించలేనంత గొప్ప శక్తివంతుడు. అయితే ఒకరోజు ఈ కద్దురుకి వినీతికి మధ్య ఒక పోటీ వస్తుంది, పంతం. వారు నివసించే ప్రాంతానికి ఉచ్చశ్రవం అనే ఒక గుర్రం, అది సాగరమదంలో జన్మిస్తుంది. అది స్వర్గలోకంలో ఉండే గుర్రం. అది ఆ గుర్రం ప్రతిరోజు కూడా ఆ ప్రాంతానికి వచ్చినప్పుడు ఈ కద్దురు వినీత అండేది, ఆ తెల్లని గుర్రం ఎంత బాగుందో కానీ తోక పట్టుకుని నల్లగా ఉంది అని చెప్పేది. వినీత చెప్పేది, లేదు, గుర్రం చాలా తెల్లగా ఉంది, తోక ఎంత నల్లగా ఉంటుంది, ఉండడానికి వీలు లేదని చెప్పింది. అప్పుడు కద్దురు వినీత అంది, కావాలంటే పందెం, రేపు ఆ గుర్రం ఇక్కడికి వచ్చినప్పుడు చూడు, తోక కానీ నల్లగా ఉంటే నువ్వు నాకు బానిసవ్వాలి, తోక నల్లగా లేకుంటే నేను నీకు బానిసవుతాను, దీనికి ఒప్పందం రెడీ అని సరే అంటుంది. కద్దురు ఏం చేస్తుంది, తనకున్న 1000 మంది పుత్రులను పిలిచి, నేను ఈ విధంగా పందెం కట్టాను, నిజానికైతే ఆ యొక్క ఉచ్చశ్రేయం అనే అశ్వం తెల్లగా ఉంది, మీరు కానీ నాకు సహాయం చేయకపోతే నేను ఓడిపోతాను, అప్పుడు శాశ్వతంగా నేను వింతికి దాసత్వం పొందాలి. అప్పుడు వాళ్ళందరూ కూడా సరే ఏం చేయమంటే చెబుతలే అని కదా, మీరందరూ కూడా ఆ గుర్రం ఎప్పటికీ ఎందుకు వస్తుందో ఆ గుర్రం తోక మీరందరూ పట్టుకోండి, నేను వినీతను దూరం చూపిస్తాను, అప్పుడు ఆ తోక నల్ల కనిపిస్తుంది, ఇంతే మీరు చేసిన దానికి ఆ 1000 మంది సర్పాలు కూడా సరే అని చెప్తాయి. నెక్స్ట్ డే వింత కద్దు కూడా ఆ ఉద్యానవనంలో ఉన్నప్పుడు ఉచ్చశ్రవణం అనే గుర్రం ఆ ప్రదేశంకి వస్తుంది. ఈ 1000 మంది పావులను కూడా వెళ్ళి ఆ గుర్రం తోక పట్టుకుంటాయి. దూరం నుంచి వినీతకి చూపిస్తుంది కద్దురు, చూసావా గుర్రం తెల్లగా ఉంది, తోక మొత్తం నల్లగా ఉంది. వినీతకి ఈ విషయం తెలియదు, ఆమె ఓడిపోయానని, నీకు నేను దాసగా ఉంటానని చెప్పి అప్పటి నుంచి ఆమెకి దాసిగా ఉంటుంది. గర్భం జన్మించిన తర్వాత తాను దాసత్వం పొందానన్న విషయం తనకు అర్థమవుతుంది. తను కూడా తన తల్లితో పాటు ఆమెకు దాసత్వంగా ఉంటాడు. మరి గర్భంధుడికి ఆహారం ఏంటి? పాములు. మరి దాసుగా ఉన్నాడు కాబట్టి ఆ పాములు అతను ముట్టుకోకూడదు, వాడి సేవ చేయాలి. అప్పుడు ఒకరోజు గర్భంధుడు తన తల్లిని అడుగుతాడు, తల్లి ఏ విధంగా నిన్ను ఈ దాసత్వాన్ని విడిపించాలి, నాకు ఏదైనా ఒక అవకాశం కల్పించి ఏదైనా ఒక ఉపాయం చెప్పండి. అప్పుడు వినంత అంటుంది, నేనేం చెప్పలేను, నేను దాసిని, నువ్వు కావాలంటే నీ పెంతల్ని పోయి అడగండి. ఈ గర్భంధుడు కద్దరు దగ్గరికి వెళ్ళి, ఓ పెంతల్లి, నేను ఈ దాసత్వం నుంచి బయటపడాలంటే ఏం చేయాలని. అప్పుడు ఈమె బాగా ఆలోచన చేసింది, ఎందుకంటే వీడు గర్భంధుడు, వీడికి ఆహారం పాములు, ఈ విధంగా వీడి కానీ బలం, వీడు చాలా బల సంపన్నుడు, ఇతను కానీ నేను దాసత్వం తొలగిస్తే నన్ను నా బలాన్ని కూడా సమూలంగా నశింపజేస్తాడు, అందులో దీని నుంచి బయటపడాలి. ఇట్లా బయటపడాలంటే నా కుమారులందరూ ఎప్పటికీ జీవించే విధంగా ఉండాలి, ఏం చేయాలి? అప్పుడు ఏం చెప్తుందంటే, స్వర్గలోకంలో ఇంద్రుడి దగ్గర అమృతం ఉంటుంది, ఆ అమృతాన్ని తీసుకొచ్చి నాకు ఇచ్చినట్టయితే నేను నా పిల్లలందరూ కూడా దాన్ని స్వీకరిస్తాం, ఆ విధంగా చేస్తే నీకు నీ మీ అమ్మగారికి ఇద్దరు కూడా విడుదల ఉంది అని చెప్పి. అప్పుడు గర్భంధుడు, చింతన తప్పకుండా చేస్తాను, తన తల్లి దగ్గరకు వస్తాడు, అమ్మ నేను స్వర్గలోకం వెళ్తున్నాను. అప్పుడు వింత అంటుంది, నాయన స్వర్గలోకంలో ఇంద్రుడు మహాబలవంతుడు, ఆయన గెలుచుకొని చాలా కష్టం ఉంది, ఏమైనా సరే నేను గెలుచుకుంటాను, నిన్ను ఈ దాసత్వం విడిపిస్తానని చెప్పి గర్భంధుడు స్వర్గలోకానికి వెళ్తాడు. స్వర్గలోకంలోకి ఎప్పుడైతే ప్రవేశించాడో ఇంద్రుడి యొక్క పరివారంలో ఉన్న మంత్రులందరూ కూడా గర్భంధుడి మీద యుద్ధానికి సంసిద్ధులవుతారు. గర్భంధుడు కేవలం తన రెక్కలతో ఓకల్ని పటాపట తుక్కుగా కొడతా ఉంటాడు, ఆ రెక్కల తాకడికి వాళ్ళు చిచ్చిత్తుగా ఓడిపోతారు. ఆ దెబ్బలు ఎంత బలంగా ఉంటాయంటే వారి జీవితంలో ఇంతకుముందు ఇప్పుడు కూడా అంత బలమైన దెబ్బలు తినలేదు, ఆ రెక్కల ఒత్తిడి లేదా ఆ రెక్కల బలం దెబ్బలకి. చివరగా ఇంద్రుడు బయటకు వస్తాడు, తనకు వజ్రాయంతో గర్భంధుడితో యుద్ధం చేస్తాడు. గర్భంధుడు ఆ వజ్రాయం దెబ్బ కూడా లెక్క చేయకుండా ఇంద్రుని కూడా చిత్తుగా ఓడిస్తాడు. చిత్తుగా ఓడించి బలవంతంగా ఆయన స్వర్గలోకం ప్రవేశించి ఆ ఇంద్రుడి వాళ్ళలో ఉన్న అమృతాన్ని బండాన్ని ఆ కొండను తీసుకుని పారిపోతూ ఉంటాడు. అప్పుడు ఇంద్రుడు గర్భంధుడు కాలమే పడి, నువ్వు మమ్మల్ని అందరూ ఓడించి ఈ అమృతాన్ని కింద పట్టుకెళ్తున్నావు, ఈ అమృతాన్ని తీసుకున్నట్టయితే ఎవరైతే దీన్ని స్వీకరిస్తారో అందరూ కూడా శాశ్వతంగా అమరులవుతారు, ఇది మన యొక్క ధర్మానికి విరుద్ధం, ఇది స్వర్గంలోనే ఉండాలి, కానీ నువ్వు నన్ను గెలుచుకున్నావు కాబట్టి నేను నీకు ఒక ఉపాయం చెప్తున్నాను, అదే సమయంలో సహాయం కూడా చేస్తాను, దాన్ని నువ్వు సమ్మతించాలని. సరే ఏంటండి, మీ అమ్మగారు నువ్వు మీ పెంతల్లికి బానిసలుగా ఉన్నారు కాబట్టి, నువ్వు నన్ను గెలుచుకున్నావు కాబట్టి ఈ అమృతాన్ని తీసుకెళ్లి వాళ్ళకి అందించు, అంతవరకు నీ పని, దాని తర్వాత మీ అమ్మగారిని తీసుకుని వెళ్ళిపో, మిగతా పని నేను చూసుకుంటాను అని చెప్తాను. సరే అని చెప్తాడు. అప్పుడు గర్భంధుడు ఆ యొక్క అమృత బాండాన్ని తీసుకుని వచ్చి తన యొక్క పెంతల్లి అయిన కద్దురుని పిలిచి, ఓ తల్లి ఇదిగో నీకోసం అమృతం తీసుకొచ్చాను పెట్టుకో అని చెప్పి ఆమెకి అర్పిస్తాడు. అమృతాన్ని ఎప్పుడైతే చూసిందో కద్దురు సంతోషంతో, ఓకే నా కోరిక నెరవేర్చే కాబట్టి మీ ఇద్దరు నా నుంచి విడుదలైపోయారు, మీరు వెళ్ళిపోవడం చెప్తారు. మళ్ళా ఎక్కడ ఆమె మనసు మారిపోతున్న ఉద్దేశంతో గర్భంధుడు తన తల్లిని తీసుకుని నేరుగా ఆకాశానికి వెళ్ళిపోతాడు. వినీత వెళ్ళిపోయిన తర్వాత కద్దురు ఆ అమృత బాండాన్ని తన పిల్లలకి ఇవ్వాలని ఉద్దేశంతో ఆ యొక్క అమృతాన్ని తీసుకున్న సమయంలో ఇంద్రుడు వెంటనే వచ్చి అమృత బాండాన్ని లాక్కు వెళ్ళిపోతాడు. ఈ ఇద్దరి మధ్య జరిగిన సంఘర్షణలోని ఆ అమృతం కొన్ని చుక్కలు నేల మీద పడతాయి, అంటే గడ్డి మీద. ఎప్పుడైతే గడ్డి మీద పడిందో అవన్నీ దర్బలుగా మారుతాయి. ఈ పాములు అన్ని కూడా అమృతాన్ని నాకాల ఉద్దేశంతో పరుగు పరుగుని వచ్చి ఆ అమృతాన్ని స్వీకరించినప్పుడు వాటి నాలుగు రెండుగా చీలిపోతుంది, అంటే దర్భను మనం అవి సిక్ చేసినప్పుడు నాలుగు రెండుగా చీలిపోతుంది, కానీ ఒక్క చుక్కడు వాటికి అందదు. ఆ విధంగా ఇంద్రుడు వాటికి ఆ అమృతం అందనివ్వకుండా తిరిగి పట్టుకుపోయాడు. కద్దురు జరిగిన మోసానికి తను తాను చింతిస్తుంది, సరే జరిగిన అయిపోతుంది. అంటే ఆ తర్వాత ఇంద్రుడు గర్భంధుని పిలిచి బ్లెస్ చేశాడు, నువ్వు నన్ను గెలుచుకున్నావు, ఎంతో శక్తి సంపన్నవి, నీ శక్తి సామర్థ్యాలు నీ యొక్క బలం అంతా కూడా దేవదేవుని సేవలో ఉండేటైతే ఎంతో బాగుంటుంది, అందులో నువ్వు ఆయన సేవకుడుగా కా అని ఇంద్రుడు గద్వంతు చెప్తాడు. వినత కూడా, అవును ఖచ్చితంగా నువ్వు భగవంతు సేవకుడుగా, ఎందుకంటే మానవుని యొక్క జీవితం గమ్యం భగవత్ సేవనకు కావడమే, అందులో ఆయన సేవకుడుగా అని చెప్తుంది. గద్వంతు తల్లి యొక్క మాట అంగీకరించి దేవదేవుని విష్ణుని ఆశ్రయించాడు. విష్ణు వెంటనే సంతృప్తి చెంది ఆయన తన శాశ్వత వాహనంగా స్వీకరిస్తాడు. అంతేకాకుండా గర్భమంతుడిలో ఉండే ఇంకో ప్రత్యేకత ఏంటంటే, ఆయన రెక్కలతో ఆయన ఎగురుతూ ఉన్నప్పుడు ఆ రెక్కల యొక్క గాలి నుంచి వచ్చిన సంగీతం ఏంటంటే సామవేదం. ఈ సామవేదం యొక్క విశిష్టం ఏంటంటే భగవంతు యొక్క కీర్తి ఆ సామవేదంలో ఉంటుంది. మనం కూడా గోవిందరాజ టెంపుల్కి వెళ్ళినప్పుడు అక్కడ గోవిందరాజ టెంపుల్లో ఉండే ఒక వేద పండితులు వాళ్ళందరూ కూడా ఈ సామవేదాన్ని పఠిస్తూ ఉంటారు. అది చాలా రాగయుక్తంగానే ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది విన్నవారికి. ఎవరైనా విన్నారా ఆ యొక్క సామవేదం? చాలా బాగుంటుంది అది. అది గరుత్మంది రెక్కల నుంచి వచ్చింది. అందువల్ల గరుత్మంది ఎంతో విశిష్టమైన వ్యక్తి, ఎంతో బలసంపన్నుడు, ఎంతో శక్తివంతుడు, తర్వాత ఎంతో కీర్తివంతుడు. అటువంటి గరుత్మంతుని భగవంతుడు తన యొక్క వాహనంగా స్వీకరించాడు. అందువల్ల ఈ గరుత్మంతు యొక్క వాహనం ఎప్పుడైతే భగవంతుడు వస్తూ ఉంటాడో అది సకల జీవులకి ఎంతో ఆనందం కలిగిస్తుంది. అంతేకాకుండా భక్తుల యొక్క కష్టాలని అతి త్వరితగతిన రక్షించడం కొరకు భగవంతుడి గరుత్మంతు వాహనంలో ప్రయాణం చేస్తాడు. మన గజేంద్ర మోక్షంలో కూడా మనం గమనించదగినప్పుడు గజేంద్ర ఎప్పుడైతే కష్టం ఎదుర్కొన్నాడో మొసలి నోటి నుంచి, అప్పుడు కృష్ణాన పిలిచినప్పుడు భగవంతుడు పరుగు పరుగున ఈ గరుత్మంతు వాహనంలో వచ్చాడు తన భక్తులను రక్షించిన కొరకు. అందరి గరుడ వాహనం అంది ఎంతో ప్రఖ్యాతి గెంచింది. దాని తర్వాత వచ్చేది హనుమద్ వాహనం. ఈ హనుమద్ వాహనం ఇది కూడా గద్మంత్ వాహనం తర్వాత ఎంతో ప్రఖ్యాతి గాంచిన వాహనం. ఇది కూడా హనుమంత్ వాహనం. ఎందుకోసం అంటే భగవంతుని నిత్య సేవకుడుగా హనుమంతుడు రామాతరంలోని సేవ చేశాడు. ఆ కార్యార్థమే భగవంతుని తన దర్శనాన్ని తన యొక్క సేవకుడైన హనుమంతుడి మీద ఉంటూ భక్తులందరూ కూడా ఇస్తూ, మనము ఎప్పుడు కూడా భగవంతుని నిత్యదాసులమే, ఆయనకి ఎప్పుడు సేవకులమే, మనం ఎప్పుడు కూడా యజమానులు కాము అని తెలియజేయడం కొరకే హనుమాన్ వాహనం యొక్క విశిష్ట. అంతేకాకుండా ఆ యొక్క వాహనాన్ని మనం ఎప్పుడు దర్శిస్తామో బుద్ధి బలము ఐశ్వర్యం యశస్సు ధైర్యము నిర్భయత్వము ఆరోగ్యము తర్వాత వాక్యత్వము ఇవన్నీ కూడా హనుమాన్ వాహనం చూస్తే మనకి లభిస్తాయి అన్నమాట. ఇది అంత గొప్పది. ఇది అన్నమయ్య కూడా కీర్తిస్తున్నాడు హనుమాన్ వాహనం యొక్క విశిష్ట. దాని తర్వాత భగవంతుడు స్వర్ణరథోత్సవంలోని వస్తాడు. ఇది ఆరో రోజు సాయంత్రం వేళ జరిగేది. స్వర్ణరథం అంటే బంగారు, బంగారథంతో భగవంతుడు వస్తాడు. ఈ వాహనంలోని వస్తున్నప్పుడు భగవంతుని ముందు ఆయనకు ముందుగా బ్రహ్మదేవుడు శూన్యరథంలో ప్రయాణం చేస్తాడు. ఆయన వెనుక గజాలు అశ్వాలు వృషభాలన్నీ కూడా వెళ్తాయి. ఆ చివరిగా వచ్చేది స్వర్ణరథం. ఇవన్నీ ఆ యొక్క ప్రదేశం అంతా కూడా చూడముచ్చటగా ఉంటుంది, ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది. ఆ యొక్క విధానము లేదా స్వర్ణరథంలో వస్తున్న భగవంతుడు చూడ మనోహరంగా ఉంటాడని ఇక్కడ వర్ణించబడుతుంది. ఇదంతా కూడా మన ఆ సంస్కృతిలో ఉన్నాయి డీటెయిల్స్, ఆ యొక్క విధానం ఎలా ఉంటుందండి. ఎప్పుడైతే మనం ఆ స్వర్ణకాంతులతోని వచ్చే ఆ స్వర్ణరథంలో భగవంతుని మనం దర్శనం చేస్తామో, అది ద్వారకాలో ఉన్న ప్రజలకి భగవంతుడు ఏ విధమైన దర్శనం చూపించాడో ఆ దర్శనం అక్కడ ప్రదర్శిస్తున్నాడంది ఆ యొక్క వాహనం యొక్క విశిష్ట. ఎందుకంటే ద్వారకాలోని ఉన్న ఇళ్ళన్నీ కూడా సంపూర్ణంగా స్వర్ణంతో బంగారంతో తయారు చేయబడినవే ప్రతిదీ కూడా. మనం కూడా జగన్నాథ్ యొక్క రథయాత్రలో జగన్నాథ్ రథయాత్ర పూర్తి తిరిగి వచ్చిన తర్వాత భగవంతుని స్వర్ణాలంకరణ చేస్తారు. అప్పుడు అతని యొక్క దేహం పైన 125 కేజీలు బరువు గల బంగారాన్ని ఆభరణాలని అలంకరిస్తారు. ఆ అలంకరణ అంతా యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ద్వారకలో శ్రీకృష్ణుడు ఎంత వైభవంగా ఉన్నాడో ఆ వైభవతాన్ని మనకు చూపించడం కొరకు జగన్నాథునికి ఆ విధంగా అలంకరణ చేస్తారు. అదేవిధంగా మన బాలాజీ కూడా ప్రతిరోజు కూడా 128 కోట్ల విలువైన వస్త్రాలతోనే అలంకరించబడతాడు. అది కేవలం ఒకసారి మాత్రం వాడతారు, మళ్ళీ ఇంకొక 128 కోర్స్ వాల్యూబల ఆభరణాలు వస్త్రాలు వాళ్ళతో తయారు చేయబడింది. అంత గొప్ప సంపన్నుడు భగవంతుడు. భక్తులకి ఆ యొక్క దర్శనం చూపించి భగవంతుడికి ఎంతో ఆనందం కలిగిస్తాడందే ఆ యొక్క స్వర్ణరథం యొక్క ముఖ్య ఉద్దేశం. దాని తర్వాత గజవాహనంలో భగవంతుడు మనకి దర్శనమిస్తాడు. ఇది ఆరో రోజు రాత్రిపూట గజవాహనంలో భగవంతుడు వస్తాడు. గజవాహనం అంది ఎందు ప్రతికంటే ఒక వ్యక్తిలో ఉన్న గొప్పతనాన్ని ప్రదర్శించిన కొరకు, అతనికి అత్యంత గొప్ప మర్యాదను చూపించిన కొరకు గజవాహనం మీద ఊరేగింపిస్తారు. మనం కూడా సమాజంలో చూస్తూ ఉంటాం, ఎవరైనా గొప్ప పాండిత్యం కలిగిన వ్యక్తి కావచ్చు లేదా గొప్ప సుసంపన్నుడు కావచ్చు, అటువంటి వ్యక్తికి ఏనుగు మీద ఊరేగింపు చేస్తుంటారు. మరి భగవంతుడి కన్నా అత్యంత గొప్పవాడు ఎవరున్నారు? ఎవరు లేరు. అందులో ఆ భగవంతుణ్ణి గజవాహనం మీద ఊరేగింపు చేస్తారు. ఆ విధంగా ఊరేగింపు చేస్తున్నది భగవంతుని యొక్క గొప్ప శక్తికి వైభవానికి ప్రతీకగా ఉంటుంది. అంతేకాకుండా భాగవత పురాణంలోని గజేంద్ర మోక్షం అనే సన్నివేశంలో కూడా ఎంతమంది చెప్పుకున్నాం. గజేంద్రుడు ఏ విధంగా భగవంతు పట్ల తన భక్తిని ప్రదర్శించాడు, సంసార సాగరంలో కూరుకుపోతున్న మన్ని ఏ విధంగా ఉద్రిపిస్తున్నాడు అని తెలియడం కొరకే గజేంద్ర మోక్షం యొక్క ముఖ్య విశిష్ట. ఆ గజేంద్ర మోక్షం గురించి మనం తెలుసుకుంటే అది చాలా పెద్ద పాస్ట్ ఏమో, ఇది మనకి సమయం లేదు. సూక్ష్మంగా చెప్పుకోవాలంటే గజేంద్ర ఎంతో శక్తివంతుడు. తన శక్తితో మొసలి నోట్ల నుంచి బయటపడడం కోసం ప్రయత్నించడం కూడా శిక్ష సామర్థ్యాలు ఏవి కూడా పనిచేయలేదు. చివరికి భగవంతుని ఆశ్రయించడంలోని భగవంతు యొక్క శక్తి ద్వారా అతడు ఆ యొక్క మొసలి నోట్ల నుండి బయటపడగాడు. దీన్ని ప్రతీకగా మనం అర్థం చేసుకున్నట్టయితే మనం మనకున్న శక్తి సామర్థ్యాలు సంపదలు చిరులు లేదా బలగము పేరు కీర్తి వీటితో ఎవరు కూడా ఈ భౌతిక ముత్సంసారం నుంచి బయటపడలేరు. అందరు కూడా ఈ సంసార చక్రంలో తిరిగి పరిభ్రమించవలసిందే. కానీ కేవలం భగవంతుని పాదపద్మాలను ఎవరైతే ఆశ్రయిస్తాడో వాడు మాత్రమే ఈ భౌతిక దుఃఖశాఖ నుంచి మృత్యు సంసారం నుంచి బయటపడగలుగుతాడు. ఆ యొక్క సందేశాన్ని తెలియజేసేదే గజవాహనం, గజేంద్ర మోక్షము, అదేవిధంగా గజవాహనం యొక్క విశిష్ట. అందులో జీవులైన మనం మనకున్న రకరకాల భావాల్ని లేదా రకరకాల ధర్మాల్ని అన్ని వదిలిపెట్టి కేవలం శ్రీకృష్ణ భగవాన్ శరణాగతి ఎప్పుడు పొందుతామో, భగవద్గీతలో కూడా సర్వధర్మాన్ పరిచర్య మామేకం శరణం వజ ఆ దేవదేవుని ఎప్పుడైతే మనం శరణాగతి పొందుతామో అప్పుడు ఆ దేవదేవుడు భక్తుల్లో ఉన్న సర్వ పాపాలను కూడా సమూలంగా హరింపజేసి ఆయనకు దివ్యధామానికి తీసుకువెళ్తాడు అన్నదే ఈ గజవాహనంలో ఉన్న ప్రాముఖ్యత. అందులో గజవాహనంలో ఊరేగింపుకు వస్తున్న ఆ దేవదేవుని మనం చూడడం ద్వారా ఈ భౌతిక ఉచ్చుల నుంచి ఈ సంసార చక్రం నుంచి బయటపడడానికి అది మనకెంతో సహాయపడుతుంది. ఆ దేవదేవుని కరుణ మన మీద ప్రసాదించబడుతుంది. దాని తర్వాత వచ్చేది సూర్యప్రభ వాహనం. ఇది బ్రహ్మోత్సవాల్లో 7వ రోజు వచ్చేది ఉదయాన్నే. సూర్యప్రభ యొక్క వాహనం యొక్క విశిష్టం ఏంటంటే సూర్యుడు చీకటిని పాల్దోడేవాడు. ఆయన ఎక్కడికి వెళ్ళినా కూడా చీకటి కనిపించి దూరం పరిగెడుతుంది. అదేవిధంగా భగవంతుడు కూడా భక్తుల్లో ఉండే అజ్ఞానాన్ని సమూలంగా నశింపజేసేవాడు, పారదోలేవాడు. ఈ సూర్యప్రభావంలోని భగవంతుడు భక్తులు దర్శనం ఇచ్చినప్పుడు భక్తుల్లో ఉండే అన్ని రకాల మోహకారకమైన భావాల్ని లేదంటే మాయాభావాలన్నీ కూడా లేదంటే తమోగుణభరితమైన ఆలోచనలు కూడా సంపూర్ణంగా తొలగించి అతను వారిలో దివ్యమైన జ్ఞానాన్ని కలిగజేస్తాడు. అటువంటిది ఈ సూర్యప్రభావం యొక్క విశిష్ట. అంతేకాకుండా భగవంతుడు పరమ పవిత్రుడు, సూర్యుడు కూడా పరమ పవిత్రుడు. మనకు కూడా ఈ ప్రపంచంలో అశుద్ధము లేదంటే మలము తొలగించిన ప్రాంతం కూడా దాన్ని సమూలంగా పవిత్రీకరణ చేయగలిగేవాడు సూర్యుడు. అదేవిధంగా భక్తుల హృదయంలో ఉన్న అన్ని రకాల దోషాలని లేదంటే ఈ క్లేశాలని దుర్గుణాలని సమూలంగా హరింపజేసి పవిత్రం చేయగలవాడు భగవంతుడు. అందులో ఆ భగవంతునికి పాదపద్మాలను మనం ఎప్పుడే ఆశ్రయించి ఆయన్ని కీర్తిస్తామో మనలో ఉన్న అన్ని రకాల దుర్గుణాలను కూడా సమూలంగా నశింపజేసి మనకి దివ్యమైన వెలుగును ప్రసాదిస్తాడు. అదేవిధంగా బ్రాహ్మణులందరూ కూడా గాయత్రి మంత్రంలో మొట్టమొదటిగా కీర్తించేది ఈ సూర్య భగవాన్ గురించే. ఈ యొక్క ఎవరైతే గాయత్రి మంత్రాన్ని ధ్యానం చేస్తారో వారు సూర్య భగవాన్ నుంచి ఆశస్సులు పొంది వారి మనోబుద్ధుల నిండి కూడా పవిత్రీకరణ చేసుకోవడానికి అది అవకాశం కల్పిస్తుంది. అంతేకాకుండా ఎవరైతే ఈ సూర్యవాహనం చూస్తారో వారందరికీ కూడా ఈ విద్య ఐశ్వర్యము సత్ఫలితాలను కూడా భగవంతుడు అనుగ్రహిస్తాడు అని యజుర్వేదంలో చెప్తోంది. దాని తర్వాత చంద్రప్రవాహనం, ఇది ఆ రోజు రాత్రిపూట జరిగే కార్యక్రమం. చంద్రప్రవాహంలోని భగవంతుడు భక్తులందరూ కూడా దర్శనమిచ్చి వారి మనసుల్లో ఉండే అన్ని రకాల ఆందోళనని సమూలంగా హరించివేశాడు. ఎందుకంటే చంద్రుడు మనసుకు ప్రతీక. నక్షత్రాణం అహం శశి అంటే తాను చుక్కల్లో చంద్రుని శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్తా ఉన్నాడు. అదేవిధంగా మనసుకు ప్రతీక చంద్రుడు. మన మనసులో ఎన్నో రకాల ఆందోళనలు ఒడిదుడుకులు ఎన్నో ఎప్పుడు కూడా సతమతం అవుతుంటాం ఈ భౌతిక దుఃఖాలతో. వీటన్నింటినీ మనం అధిగమించగలుగుతాం ఆ దేవదేవుని యొక్క దివ్యమంగళ స్వరూపాన్ని దర్శించినప్పుడు. మరలా చంద్రుడు ఈ భూమి మీద ఉండే సకల కూరగాయలకి పండ్లకి ఆయన మూలం, మూలాధారం. ఆయనకి చంద్రకిరణాలు ఎప్పుడైతే పడుతున్నాయో అప్పుడే ఆ యొక్క పండ్లు పుష్ప ఫలవంతం అవుతాయి, తర్వాత ఔషధాలన్నీ కూడా మంచి శక్తిని పొందుతాయి, తర్వాత కూరలు పండ్లు అన్నీ కూడా పుష్పిస్తాయి బాగా. ఇవి చంద్రుడు ఉండడం జరుగుతుంది. అదేవిధంగా భక్తుని హృదయంలో కరుడు కట్టుకుపోయిన ఈ అంటే మన భక్తిని పూర్తిగా కప్పివేసింది ఈ కల్మషాలు అనేవి. భగవంతుని యొక్క చూపు ఎప్పుడైతే మన మీద ప్రసం పెడుతుందో మన హృదయాల్లో అంతర్గతంగా దాగి ఉన్న ఈ యొక్క భక్తి అనేది పుష్పిస్తుంది, వికసిస్తుంది అని తెలియడానికి ఈ చంద్రప్రవాహం యొక్క విశిష్టత. ఏ విధంగా అయితే చంద్రోదయం అయితే కమలాలను కవలాలన్నీ కూడా వికసిస్తాయో, సాగరం ఉప్పొంగుతుందో, పౌర్ణమి నాడు సముద్రం ఎంతో ఉధృతంగా ఉంటుంది, ఇవన్నీ కారణం ఏంటంటే చంద్రుడు కాంతి. అదేవిధంగా భక్తుల్లోని ఈ భక్తిని వికసింపజేస్తాడు భగవంతుడు. అదేవిధంగా ఆనందాన్ని ఉప్పొంగిగా చేస్తాడు భగవంతుడు హృదయాల్లోని. ఆనందాభుది వర్ధనం, అభుది అంటే సముద్రం, ఆనందం అనే సముద్రంలో ఉప్పొంగిందంటే ఉత్సాహభరితంగా చేస్తాడు భగవంతుడు. అంత చల్లని వాడు దయామయుడు అన్నది ఈ యొక్క చంద్రప్రవాహం యొక్క ముఖ్య విశిష్ట. దాని తర్వాత మామూలు రథోత్సవం అంటే తేరు అంటారు కదా, మనం కూడా బాలాజీ మంది దగ్గర పెద్ద తేరు మనం చూస్తాం. ఈ తేరు అంటే రథం. ఈ రథం మీద భగవంతుడు వారందరి నుంచి నీరాంజనాలు అంటే నమస్కారం తీసుకుంటూ నామ సంకీర్తనలతోని మొత్తం మాడవీధులందరూ కూడా భక్తులందరూ కూడా దర్శనమిస్తాడు. ఆ విధంగా ఇవ్వడం వల్ల వచ్చే లాభం ఏంటంటే భక్తుల యొక్క జీవితంలో ఉండే ప్రమాదాలు లేదంటే ఆటంకాలని సమూలంగా తొలగిస్తాడన్నదే ఈ రథోత్సవం తలకు ముఖ్య ఉద్దేశం. అంతేకాకుండా శరీరం ఆత్మతో ఆత్మ శరీరం సంబంధం నుండి ఈ భౌతిక సంబంధాల్లో ఎన్నో రకాల సంబంధాలను కొనసాగిస్తుంది. తాను దేహం అనుకుంటూ దేహ సంబంధ వ్యక్తుల్ని ప్రదేశాన్ని చూసుకుంటూ వాటి నుంచి వైరాగ్యభావం తీసుకుని భగవంతుని మీద ఆసక్తిని పెంపొందే విధంగా కలిగిస్తుంది ఈ రథోత్సవం తలక ముఖ్య ఉద్దేశం. ఆ రథోత్సవం చూసినప్పుడు మనలో ఆ యొక్క స్వభావం కలుగుతుంది. అదేవిధంగా ఈ శరీరం అనే రథానికి ఇంద్రియాలు గుర్రాలు లాంటివి. ఈ రథాలలాగే ఈ నాలుగు గుర్రాలు కూడా ఏ విధంగా శ్రీకృష్ణుడు తనకున్న రథాలతోని ఆ రథం మీద ఉన్న ఆ నాలుగు గుర్రాలతోని ఎట్లా ప్రయాణం చేస్తున్నాడు, అదేవిధంగా ఈ రథం అనే ఈ దేహంలోని మనసు బుద్ధి అహంకారము తర్వాత పంచభూతాలని ఇవన్నీ కూడా మన్ని భగవంత్ సంస్కారం పొందలేకుండా మన మార్గాన్ని పూర్తిగా భౌతికమైన మాయలోకి పంపిస్తున్నాయి. అటువంటి దుస్థితి నుంచి భగవంతుని వైపు ఆకర్షణ పొందే విధంగా చేయడం కొరకే ఈ రథోత్సవం యొక్క ముఖ్య ఉద్దేశం ఉంది అని చెప్పబడుతుంది. దాని తర్వాత అశ్వవాహనం. ఈ అశ్వవాహనం బ్రహ్మోత్సవంలో 8వ రోజు రాత్రి జరుగుతుంది. భగవంతుడు అశ్వరూరుడై మనందరికి కూడా దర్శనమిస్తాడు. అశ్వం యొక్క ప్రాముఖ్యత ఏంటంటే మన ఇంద్రియాలని అశ్వాలతో పోస్తారు. అంటే ఇంద్రియాలు చాలా బలమైనవి, ఎప్పుడు ఎటువైపు ఏ విధంగా ప్రయాణం చేస్తాయో అదుపు తప్పుతాయో మనం గమనించలేం. అందుకే అశ్వాలు కూడా దాన్ని ప్రయాణం చేసే రైతు దాని కళ్ళకి గంటలు కడతాడు. గంటలు కట్టడం ద్వారా అది కేవలం ఒకే మార్గంలో ప్రయాణం చేస్తుంది. అదేవిధంగా అశ్వమరుడైన శ్రీవారు ఆ యొక్క వాహనంలో వస్తున్నప్పుడు భక్తుల ఇంద్రియాలు అశ్వాల్లో అటు ఇటు పరిభ్రమిస్తున్న వాటిని వాటన్నింటినీ కూడా తన మీద కేంద్రీకృతం అయ్యే విధంగా చేసుకుంటాడు ఆ భగవంతుడు అని ఈ పురాణాలు చెప్తా ఉన్నాయి. అంతేకాకుండా కలికి అవతారంలోని భగవంతుడు ఖడ్గం ధరించి సమస్త దుష్టులను కూడా సంహారం చేయడం కొరకు ఏ విధంగా వస్తాడో అదేవిధంగా భగవంతుడు అశ్వవాహనంలోని ఈ ప్రపంచంలో ఉన్న దుర్మార్గుల్ని దుష్టుల్ని సమూలంగా నశింపజేయడం కొరకు, దుష్టభావం గల వ్యక్తులను కూడా సమూలంగా నశింపజేయడం కొరకు వస్తూ ఉంటాడు అన్నది కూడా ఈ వాహనం యొక్క ముఖ్య ఉద్దేశం. ఇక చివరిగా జరిగేది చక్రస్నానం. ఇదంతా పూర్తయిన తర్వాత చక్రస్నానం జరుగుతుంది. చక్రం అంటే సుదర్శనుడు. ఈ సుదర్శనుడికి స్వామివారి పుష్కరంలోని పెరుగు పాలు తేనె వాటితో సంపూర్ణంగా అభిషేకం చేసి అర్చకులందరూ కూడా ధూపదీప నైవేద్యాలతోని చక్రతాళవారిని ప్రసన్నం చేసుకుంటారు. ఆ చక్రతాళవారితో ఆ యొక్క స్వామివారి పుష్కరంలో స్నానం చేసిన తర్వాత ఆ శుభగడిలో ఎవరైతే ఆ పుష్కరంలో స్నానం చేస్తారో స్నానం చేసిన వాళ్ళందరూ కూడా చక్రతాళవారి యొక్క కరుణ వారికి లభిస్తుంది. తద్వారా వారి జీవితాల్లో కలిగే అన్ని రకాల విపత్కర పరిస్థితులను కూడా చక్రతాళ వారు సమూలంగా నశింపజేస్తాడందే ఆ యొక్క చక్రస్థానం యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ విధంగా మొత్తం బ్రహ్మోత్సవాలన్నీ కూడా చక్రస్థానంతో సంపూర్ణం అవుతాయన్నమాట. ఇది సంవత్సరం మొత్తంలో ఒకసారి జరుగుతుంది. ఈ సంవత్సరం ఒక ప్రాముఖ్యత ఏంటంటే 2 సార్లు జరుగుతుంది. ఎందుకంటే లీఫ్ ఇయర్లోనే 2 సార్లు జరుగుతుంది. సాధారణ జరిగే ఈ బ్రహ్మోత్సవాలు అనేవి మా పేరు మర్చిపోయింది, ఏం పేరు అని పేరు సంపేరు సాలకట్ల బ్రహ్మోత్సవాలు. దాని తర్వాత ఈ యొక్క నవరాత్రి బ్రహ్మోత్సవాలు, ఈసారి జరిగే బ్రహ్మోత్సవాలు. ఇది ఈ బ్రహ్మోత్సవాలు ఉండే ముఖ్య విశిష్ట. స్వామివారి మనం దర్శనం చేసుకున్నప్పుడు ఈ లాభాలను కూడా మనం పొందొచ్చు. మీరందరూ కూడా కొంతమంది ఆ స్వామివారి గరుడు సేవకి వెళ్ళారు. కొంతమంది వారికి ఉన్న సమయం అనుకూలించక రాధాగోవింద మందిరికి వచ్చి రాధాగోవింద దర్శనం చేసుకున్నారు. మీరందరూ కొద్ది గొప్ప ఈ బ్రహ్మోత్సవాల యొక్క ముఖ్య విశేషాన్ని తెలుసుకున్నారు. అయితే ఇక చివరిలో ఏం చెప్తుందంటే ఎవరైతే ఈ బ్రహ్మోత్సవాల విశేషాన్ని సంపూర్ణంగా వింటారో లేదా అర్థం చేసుకుంటారో వారందరూ కూడా స్వామివారి కరుణ పొందుతారని ఈ యొక్క శాస్త్రం చెప్తుంది. అందులో మీరందరూ కూడా ఆ దేవదేవుని కరుణ్ణి ఖచ్చితంగా పొంది ఉంటారని నేను ఆశిస్తున్నాను. మనందరూ కూడా ఆ దేవదేవుని పైన భక్తిని పెంపొందించుకోవడం కొరకు మన జీవితాన్ని ఆ విధంగా మలుచుకోవాలి. ఎందుకోసమంటే మానవ జన్మకు ముఖ్య ఉద్దేశం భగవంతుని అర్థం చేసుకోవడం కొరకు, ఆయన ధామం చేరుకోవడం కోసం ఉద్దేశించబడింది. కానీ మరే ఇతర కారణాల కొరకు మన ఇక్కడ ఉద్దేశించబడలేదు. అందువల్ల మనందరూ కూడా ఈ కృష్ణ చిత్రం ఆదరిస్తూ ఉన్నాం. ఈ కృష్ణ చిత్రంలో భగవంతుని సులభంగా అర్థం చేసుకోవడానికి చైతన్య మహాప్రభు మనకు అందించిన గొప్ప అవకాశం ఏంటంటే హరే కృష్ణ మహామంత్రాన్ని జపించడం ద్వారా మనం అతి త్వరితగతిని భగవత్ సాన్నిధ్యాన్ని పొందే అవకాశం లభిస్తుంది. అది హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, ఇది షోడశనామ్నాం కలియుకల్మష నాశనం, నాతర పరతర ఉపాయ సర్వవేదశ దుశ్యతి అని శాస్త్రం వివరిస్తుంది. అందులో ఈ 16 అక్షరాల గల ఈ యొక్క నామాన్ని ఎవరైతే తీవ్రంగా జపిస్తాడో అటువంటి వ్యక్తి కలికాలంలో పొందే అన్ని రకాల కల్మషాలని, విపత్కర పరిస్థితుల్ని, క్లేశాలని సమూలంగా నశింపజేసుకుని భగవంతుని ప్రేమని పొందుతాడు అని శాస్త్రం వివరిస్తుంది. అని మనందరికీ గొప్ప అవకాశం లభించింది కాబట్టి మనం ఈ హరికృష్ణ మహామంత్రాన్ని ఎంతో తీవ్రంగా జపించి భగవంతుని ప్రేమను పొందడం కొరకు మనందరూ కూడా సంసిద్ధం కావాలి. ఆయన సేవలో ఎప్పుడు కూడా నిత్యంగా నిమగ్నం కావడం కొరకు మనం ఎప్పుడు కూడా ఆసక్తి చూపించాలన్నదే ఈ యొక్క బ్రహ్మోత్సవాల యొక్క ముఖ్య ఉద్దేశాన్ని మనం చర్చించుకున్నాం. దీనిలో ఇంకా మీకు ఏమైనా సందేహం ఉంటే అడగచ్చు. ఇది దీనిలో మధ్య చాలా పాఠ్యాంశం ఉన్నాయి, ఒక్కొక్కదానికి ఒక పాఠ్యాంశం ఉన్నాయి. ఆ పాఠ్యాంశాన్ని కూడా మనం చాలా తక్కువగా మనం చర్చించుకున్నాం. ఒకదాన్ని మనం ఎక్కువగా చర్చించుకున్నట్టయితే చాలా సమయం పడుతుంది. ఇప్పటికే మనకు సమయం 9 అయింది కాబట్టి మీరు మళ్ళీ ప్రసాదం తీసుకుని ఇంటికి వెళ్ళాలి, సమయం ఆశ్రమం కాబట్టి ఇక్కడితో మనం నాపుదాం. జయ శ్రీ శ్రీ రాధగోవింద్ భగవానికి, శిల ప్రభుపాదకి గౌర ప్రేమ అంది.